మా దగ్గర పెద్దగా లేవండి, ఓ 200 కోట్ల ఆస్తి మాత్రమే ఉందండి అంటే, 200 కోట్ల ఆస్తి మాత్రమే ఉంది కాబట్టి ఏదో చేరా జాకెట్ గుడ్డ అడుగు పెట్టి అప్పుడు కూడా పెట్టవనుకో, దానికి తగిన ఫలితం ఎప్పుడో ఎలా పొందుతామో అలా పొందుతాం. నేను పేదవాడికి మార్గం చెప్పాను కానీ లోభముతో ఉన్నవాడికి చెప్పట్ల. లోభశ్చేదగుణేన కిం, భగవంతుడు ఎప్పుడు కూడా లోభము డబ్బుండి కూడా పిసిరి కొట్టుతనం చూపిస్తారే ఇంక వాళ్ళని క్షమించడు. మీరు అనొచ్చు మేము పిసిరి కొట్టుతో ఉన్నా మేము హాయిగా డబ్బు సంపాదించలేదా అని, ఇవాళ తాత్కాలికంగా ఒక ధనాన్ని చూసి ఆనందించకండి, రేపు పొద్దున మంచం మీద పదిలేప్పుడు తెలుస్తుంది అన్నాడు. దానికి తగిన ప్రాయశ్చిత్తం అప్పుడు అనిపిస్తాడు. కోట్లు ఉంటాయి, చేసేవాడు ఉండడు, ఇంట్లో వాళ్ళు విసుక్కుంటారు, మలమూత్రాల మధ్యలో మంచాల మీద తీసుకు తెచ్చిపోయిన వాళ్ళు ఎంతో మందిని కళ్ళారా చూసా. కాబట్టి ఎప్పుడు పరమాత్మ సేవలో లోభం మాత్రం పనికిరాదు, లోభం అన్నిటికంటే భయంకరమైన దోషము. అందుకే విత్త శాఖ్యన్నకారయేత్, డబ్బు దగ్గర మాత్రం పిసిరి కొట్టుదనం చూపించద్దు అని బ్రహ్మ వైవర్త పురాణంలో కృష్ణుడు చెప్పాడు. పేదవాడైతే వస్త్రం లేకపోతే అక్షతలు ఇచ్చినా పువ్వులు ఇచ్చినా సేకరిస్తుంది, అన్నీ ఉన్నవాడు సంవత్సరానికి ఒక్కరోజు ఆ మాత్రం సరస్వతి దేవి కోసం ఒక రెండు చీర జాకెట్ పెట్టలేడు, పెట్టచ్చు. ఇప్పుడు వస్త్రం అయ్యాక ఆభరణం ఇవ్వండి, వీలుంటే ఏదో గాజులో ఉంగరమో పెట్టండి, ఏమీ లేకపోతే అన్నిటికీ అక్షతలు ఉన్నాయి ఎలాగో ఉండలే ఉన్నాయి. ఇవయ్యాక అప్పుడు చందనం పుయ్యాలి, అమ్మవారికి గంధం పూస్తే పాపం తొలగి పుణ్యం వస్తుంది భగవద్గీతలో. అందుకే పుణ్యో గంధః, గంధం అంటే పుణ్యము. అందుకే మంత్రశాస్త్రంలో వామకేశ్వర తంత్రంలో గంధాత్ పుణ్య, భగవంతుడికి నువ్వు రోజు కాస్త గంధం ఇయ్యి, దానివల్ల నీవు చేసిన పాపములు పోయి పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తేనే పూజ యొక్క ఫలితం పొందుతావు. గంధం అంటే డబ్బాల గంధం కాదు, సాన మీద గంధం చెక్కతో అరగదీసి ఆ గంధమే వెయ్యాలి, అప్పుడు మాత్రమే నీవు పుణ్యం పొందుతావు అని చెప్పారు. అందువల్ల తప్పక ఏం చేయాలి, దివ్యశ్రీ చందనం ధారయామేని అరగదీసిన గంధం కాస్త వెయ్యండి. అందులో సరస్వతికి తెల్ల గంధం అంటే మరీ ఇష్టం, శ్వేత చందనం అంటారు. తెల్ల గంధం చెట్టు కొమ్మ పెద్ద ఖర్చే ఉండదు, 1 రూపాయలు పెడితే చిన్న చెక్క దొరుకుతుంది ఎక్కడో చోట, తమిళనాడులో బాగా దొరుకుతున్నాయి. ఒక చిన్న ముక్క కొనుక్కుని ఆ మాత్రం అరగదీయలేమా, మనకు కావాలంటే సినిమా హాల్ దగ్గర 11 గంటల నుంచి క్యూలో నిలబడి టికెట్లు కొంటామా, మనకు కావాలంటే పిచ్చి పిచ్చి సర్కస్సులకి దరిద్రపు డ్యాన్సులకి హాళ్ళకి పరిగెడుతున్నామా, దేవుడి పూజ దగ్గరకు వస్తే నీకు టైం లేదంటున్నాం అంటే భగవంతుడు అంతలోపు అయిపోయాడు నీకు. అందుకే కలియుగంలో ఈ అనారోగ్యాలు, ఈ సరైనటువంటి శాంతి లేకపోవడానికి కారణం. కొంచెం శ్రద్ధ పెట్టి ఓపిక తెచ్చుకొని చెయ్యాల్సిందే, అరగదీసి చందనం ఇస్తే శుభ ఫలితం పొందుతాం. ఇప్పుడు అమ్మవారిని పువ్వులతో పూజించాలి. తెల్లని పువ్వులంటే సరస్వతికి చాలా ఇష్టం అన్నాడు. శ్వేత పుష్ప అక్షతైహి సమభ్యర్చ్య అని దేవీ భాగవతంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను స్వయంగా కృష్ణుడు చెప్పాడు. మల్లె పువ్వులు, తెల్ల చామంతి పువ్వులు, మొల్లలు, తెల్లని సన్నజాజులు, ఇలాంటి పువ్వులు ఏమున్నా, తెల్ల తామర పువ్వులు, తెల్ల కలుపు పువ్వులు, ఇవన్నీ తీసుకొచ్చి సరస్వతీదేవి నామములు ఉన్నాయి, సహస్రనామాలు కానీ, 108 నామాలు, అష్టోత్తర శతనామాలు కానీ, వాటితో భక్తి శ్రద్ధలతో నమః అనగానే ఒక పువ్వు అక్కడ పెట్టండి. పుష్ప పూజ అయ్యాక అప్పుడు ధూపం, ధూపం ఇస్తే మనకి అధికారం వస్తుంది. ధూపాత్ ఐశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. అప్పుడు అమ్మవారికి ధూపం, ఆ తర్వాత దీపం. దీపమునకు కూడా నియమం చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాపగం. ముందు నెయ్యి పొయ్యి ఒక కుంది పెట్టి ఆ కుందిలో నెయ్యి పొయ్యి, అప్పుడు అందులో 3 ఒత్తులు వెయ్యి, త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు వెయ్యాలి. నేతిలో ఈ ఒత్తులు బాగా నానబెట్టాక అప్పుడు వన్నినా అగ్గి పెట్టి పెట్టి వెలిగించు. మళ్ళీ ఎవరు ఈ మధ్యన అన్నట్టు అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదని చెప్పేట, మరి వీడికి చెప్పాడు కాబోలు పట్టుకొచ్చి ఏ వేదం చేస్తాడు అన్న, ఎక్కడుందో చూపించమనండి చూద్దాం. ఆ రోజుల్లో అగ్గిపెట్టలు ఎక్కడున్నాయి కాబట్టి అగ్గి పెట్టినా దీపారాధన నకుర్యాత నేను చెప్పలా, మనమన్నీ లేనిపోనివి కొత్త కొత్త సృష్టించి పూజ చేసేవాడికి భయం కల్పిస్తున్నాం. శాస్త్రం మాత్రమే పాటించాలి, పురాణములలోను స్మృతులలోను సంహితలలోను ఎక్కడా లేనివి పట్టుకొచ్చి ఎవడిష్టోతుడు వాడు చెప్పేటివి, అవన్నీ మహాపాపాలు. కాబట్టి శుభ్రంగా అగ్గిపెట్టుంటే అగ్గిపెట్టి, అగరత్తుంటే అగరత్తు, లేదా ఒక ఒత్తి వెలిగించి ఆ ఒత్తితో కానీ మీ ఇష్టం వచ్చిన రీతిలో భక్తితో మాత్రం వన్నినా అంటే అగ్గి పెట్టు అన్నాడంతే. వగ్ని అంటే అగ్ని, నాయన ఒత్తులు ముందు నెయ్యి పోసి అందులో అప్పుడు ఒత్తులు వెయ్యి, ఆ ఒత్తులు నానేగా దానికి నిప్పు పెట్టు అన్నాడు. అంతే అంతేగాని అది ఏ దేనితో పెట్టాలో నేను చెప్పలా, నీకు తోచిన రీతిలో మరీ కొద్దిగా ఒక శ్మశాన భూమిలో మాత్రమే వెలిగించొద్దు అన్నాడు. దీన్ని అంటే దేవుడికి వెలిగించే దీపమును శ్మశానాలలో ఉన్న నిప్పుతో వెలిగించకుండా ఇంకెక్కడైనా వెలిగించుకో అన్నాడు. కాబట్టి మన్నినాయోజితం ప్రియం, చక్కగా దానికి అగ్నిని అంటించు, అప్పుడు దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టు, దానిని అమ్మకు అలా చూపించు, అది మంగళ దీపం, మూడు లోకాల చీకట్లు తొలగిస్తుంది, పైలోకంలో స్వర్గలోకంలో మత్స్యలోకం మన లోకం అన్నమాట, పాతాళ లోకంలో ఉన్న చీకట్లను ఒక అర్థం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింట్లో మనల్ని జ్ఞానులు చేస్తుందని ఒక అర్థం, అఖండమైనటువంటి సప్త రజస్తమో గుణములనే మూడు గుణములకు అతీతంగా తీసుకెడుతుంది ఆ దీపం అని అర్థం. అందువల్ల దీపం ఇవ్వాలి. అప్పుడు నైవేద్యం, ఏమేమి నైవేద్యం పెడితే విద్య బాగా వస్తుంది, చిన్నపిల్లలకి బాగా స్పష్టంగా మాటలు రావాలంటే దానికి కొబ్బరికాయని ఇవ్వాలి, శ్రీఫలము అని పేరు దానికి. చిన్నపిల్లలకి మాటలు సరిగ్గా రాకపోతే ఒక్కొక్కడికి 5 ఏళ్ళు వచ్చినా 8 ఏళ్ళు వచ్చినా మాటలు రావు, కొంతమందికి మాటలు నత్తితో వస్తాయి, స్పష్టంగా పలకలేరు. అలాంటి పిల్లల్ని 9 రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పినట్టుగా పూజ చేయించి రోజు ఒక కొబ్బరికాయ వాళ్ళ చేత కొట్టించండి, పిల్లలు కొట్టలేకపోతే వాళ్ళ చేతితో కొబ్బరికాయని పట్టించి మీరు కొట్టండి, వాళ్ళు పట్టుకుంటే చాలు, మీరు కొట్టినా చాలు, పిల్లల బదులుగా కొబ్బరికాయ పెడితే దానివల్ల పిల్లలకి స్పష్టంగా మాట వస్తుంది, తొందరగా మాటలు వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పెద్ద అయ్యే కొద్దీ బాగా చదువులు అభివృద్ధి పొందాలంటే 10th క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ వరకు దానికి అరటిపళ్ళు పెట్టాలి, వడపప్పు పానకము చలివిడి ఈ మూడింటిని మరియు కొబ్బరికాయ అరటిపళ్ళు కలిపి నైవేద్యం పెడితే వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ప్రతి జీవికి జ్ఞానం వస్తుంది. కొంతమందికి కైవల్య జ్ఞానం కావాలి, కొందరికి వ్యాపార జ్ఞానం కావాలి, మరికొంతమందికి ఏదో సాఫ్ట్వేర్కి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించింది కావాలి, కొందరికి లెక్కలంటే ఇష్టం, ఎవరికి ఏది ఇష్టమైనా అన్నీ కలిపి రావాలంటే కొబ్బరి అరటి పానకం చలివిడి వడపప్పు ఈ 5 కలిపి పెట్టాలి. మారేడు పండు బాగా ముగ్గిన తర్వాత, మారేడు పండు ముగ్గితే చాలా రుచిగా ఉంటాయి, ఆ పండిన మారేడు పండుని గుజ్జు తీసి ఒక పళ్ళెంలో పెట్టి దానితో పాటు ద్రాక్ష మొదలైన కొన్ని ఫలాలు ఏవైనా మధుర ఫలాలు ఒక 3 కలిపి, అంటే మారేడు గుజ్జు, ద్రాక్ష ఫలం, ఇంకేదైనా మధురమైన ఫలం, ఈ 3 పళ్ళు అమ్మవారికి నైవేద్యం పెడితే ఎడతెరపి లేనటువంటి వాక్ప్రవాహం వస్తుంది, బాంచి ధారణాశక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ నైవేద్యం. ఇంకా పాయసాన్నం, వండిన అన్నంలో పాయసాన్నం గనక అమ్మవారికి నైవేద్యం పెడితే అటువంటి పిల్లలు వాళ్ళు ఏది చదువుకోవాలనుకుంటే ఆ చదువులో రాణిస్తారు, కళలో రాణిస్తారు. కొంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టం, వాళ్ళు పాయసం నైవేద్యం పెడితే నృత్యంలో బాగా అరితేరతారు. కొంతమందికి సంగీతం అంటే ఇష్టం, అటువంటి వాళ్ళు నన్ను నమ్మి ఈ పాయసం నివేదన చేయమండి, సంగీతంలో అరితేరతారు. ఇలా ఒక్కొక్క కళలో అరితేరాలనుకున్న వాళ్ళంతా పాయసం నివేదన చేయమన్నారు. కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలని కోరుకుంటే అటువంటి వాళ్ళకి దధ్యన్నంచేదయేతు, పెరుగుతో తయారు చేసిన పోపు పెట్టిన అన్నం దధ్యోదనము అంటే, పెరుగు అన్నం అన్నాం కదా అని కేవలం పెరుగులో అన్నం కలిపేస్తే కాదు, మంచి పోపు పెడితే మంచి రుచిగా ఉంటుంది, సక్రమంగా ఉప్పది వేసి అటువంటి పెరుగు అన్నం. ఆ మధ్యన ఒక ఆయన దధ్యన్నం అనే పేరుతో నీళ్ల మజ్జిగతో చేశాడు, అది వాళ్ళ ఆవిడ కూడా తినలేదు, వాళ్ళు ఏం తింటారు. అలాంటి నైవేద్యం పెట్టకుండా చిక్కని చక్కని పెరుగుతో తయారు చేసిన దధ్యన్నం నివేదన చేస్తే అటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి వీటిల్లో రాణిస్తారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నైవేద్యాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఒక ఎత్త, ఒకవేళ ఏమీ లేకపోతే భక్తితో ఏదిస్తే అది సేకరిస్తుంది చిట్ట చివరిది, లేకపోతే పేదవాడు సక్రమంగా ఇవన్నీ పొందలేనప్పుడు వాడు ఏమిచ్చినా సేకరిస్తుంది అమ్మా. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదకం భక్త్యుపకృతం అశ్నామి ప్రయతాత్మనః. ఒక ఆకు, పుష్పం, పండు, ఆఖరికి నీళ్లు ఎవడైనా నాకు భక్తితో ఇస్తే దానిని నేను సేకరిస్తాను, తింటాను, ఇంత చక్కని శ్లోకం భాగవతంలోను ఇటు భగవద్గీతలోనూ కూడా కృష్ణుడు చెప్పాడు. దీనిని పోతర గారు తెలుగులో రాశాడు. ఎంత అందంగా రాశాడో తెలుసునండి. దళమైన పత్రమైనను దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తి చలిపిన భక్తుడ సంగిన ఎలమి రుచిరాన్నముగనయ్యేను భుజింతు. దళమైన ఆకైన అంటే పత్రం అంటే దళము అని అనువాదం చేశాడు. పుష్పమైనను అందులో పత్రం తర్వాత పుష్పం అన్నాడుగా, ఈయన చక్కగా పుష్పమైన. ఫలమైనను అందులో ఫలం, ఈయన ఫలం. అందులో తోయం అన్నాడు, తోయం అంటే నీరు. ఈయన సలిలమైన అన్నాడు. కాకపోతే పాయని భక్తిని భక్తి విడిచిపెట్టకుండా నాకు ఎవడైనా సమర్పిస్తే ఎలమిన్ అంటే సంతోషముగా రుచిరాన్నముగనయ్యేను భుజింతు, మంచి రుచికరమైన అన్నంగా పరమాన్నంగా తింటాను నేను, కాకపోతే భక్తితో ఇవ్వాలి. అది పులిహార, అందులో ఏమీ లేవు, జీడిపప్పులు లేవు, కిస్మిస్లు లేవు, లేకపోతే అవేవో వేరుశనగ గుళ్ళు లేవు, సరిగ్గా పోపు పెట్టలేదు, ఇంత పసుపు వేసి ముద్ద పెట్టారు. అయినా భక్తితో ఇస్తే అమ్మ స్వీకరిస్తుంది. మనం తినలేమనుకోండి, అమ్మ తింటుంది, అమ్మ గొప్పతనం అదే. ఒక్కొక్క రోజు రామకోటలో పులిహార బ్రహ్మాండం కనపడుతుంది, ఒక్కొక్కరోజు అసహ్యంగా ఉంటుంది, అయినా భగవంతుడికి అది లెక్కలేదు. అబ్బా వీడు ఎంత భక్తితో ఇచ్చాడు అని స్వీకరిస్తాడు. మనమైతే మానవులు అయితే అమ్మవారిలాగా అలా అనుకోం కనుక, ఇవాళ కొంచెం పులిహారం ఉప్పు తక్కువైనట్టుంది, కారం తక్కువైనట్టుంది, జీడిపప్పులు పడలేనట్టున్నాయి, అసలు జీడిపప్పు అంటూ వేస్తేను తక్కువయ్యాయి అనుకుంటాడు. అదన్నమాట మానవుడికి పరమాత్మకి తేడా. ఎంత తేడా చూసారు, అందుకని పరమాత్మ అన్నారు. అసలు అందులో ఏముందో ఏమక్కర్లా, ఒక్కటి కావలసింది భక్తి. భక్తి భక్తికి చిక్కినట్టుగా భగవంతుడికి దేనికి దొరకదు. అందుకని ఏతో వస్తే పెట్టచ్చు, చిట్ట చివరిది అనమాట. ఇప్పుడు నివేదన అయ్యాక తప్పక తాంబూలం ఇవ్వాలి. మన మాటలతో ఇతరులను ఆకట్టుకోవాలంటే దానికి తాంబూలమే ఇవ్వాలన్నారు. తాంబూలం లక్షణం ఏంటో తెలుసా, సురభినో ముఖాకరత్ అని వేదంలో ఒక మంచి మంత్రం ఉన్నది. ఇందాక నేను చెప్పాక సంధ్యావందనంలో ఈ మంత్రం వస్తుంది చూసారా, ఏమని ఉంటుంది అందులో, దధిక్ర అవును అకారిషం జిష్ణోరస్య శివాజిన సురభినో ముఖాకరత్ సురభి నహ ముఖ ఆకరత్. ముఖమును చెయ్యుగాక అంటే నా నోరుని చెయ్యుగాక. ఏం చెయ్యాలి, మా నోరుని సురభి పరిమళము కలిగినదిగా సువాసన కలిగిన నోరుగా చేయగాక. నోరు సువాసనగా చేయటువంటి ఏమిటి, నోట్లో తాంబూలం వేసుకుంటే సువాసన అయిపోతుందని అర్థం, అక్కడ అంతరార్థం అది కాదు. మన నోటితో మంచి మాటలు మాట్లాడితే అందరికీ ఆనందం కలిగి ఆయన నోరు ఎంత బాగుంటుందండి, ఆయన మాట్లాడితే ఎంత ముచ్చటగా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది అనిపిస్తుందా లేదా. ఒక్కొక్కడు మాట్లాడితే అబ్బా ఇంకా వింత ఉపన్యాసం అనిపిస్తుంది, ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఎప్పుడు వదులుతాడు బాబు అని లేచిపోవాలనిపిస్తుంది. అసలు నేను చెప్పక్కర్లా, కుర్చీల్లో ఆటోమేటిక్గా లేచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని ఆకట్టుకునేలా మాట్లాడే వాక్కుకి సువాసన కలిగిన వాక్కు, ఇతరులను ఆనంద పెట్టే వాక్కు సువాసన కలిగిన వాక్కు, ప్రియముగా పిలికే వాక్కు సువాసన కలిగిన వాక్కు, మంచి మంత్రములతో కూడిన పురాణములతో కూడిన జ్ఞానంతో కూడిన వాక్కుని సువాసన కలిగిన వాక్కు అంటారు. అమ్మవారికి తాంబూలం ఇస్తే మనకు అటువంటి వాక్కు ఇస్తుంది అమ్మ. ఎటువంటి తాంబూలం ఇవ్వాలి, పూగీపలైశ్చ కర్పూరైః నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ముందుగా ముత్యముల భస్మం తీసుకురావాలి. పూర్వం తెల్ల ముత్యాలు బాగా కాల్చి బూడిద చేసి ఆ భస్మం పట్టుకొచ్చేవారు. ఇప్పుడు దాని బదులుగా సున్నమో తినే షోడాయో పెడుతున్నాం. పోలండి అదేనా పర్వాలేదు, ముందు ముత్యాల భస్మం, ఆ తర్వాత ఏం చేయాలి, నాగవల్లీదళైర్యుతం. నాగవల్లీదళము అంటే తమలపాకు, పాము పడగలా ఉంటుంది. తమలపాకును చూసారుగా మీరు ఎప్పుడన్నా, కాడబొట్టుకోండి అచ్చం పావు పడగలా కనపడుతుంది, అందుకని దానికి నాగవల్లి. పాము వలె కనబడే తీగ ఆకు తమలపాకులు తండి. ఆ తమలపాకులు కూడా లేత లేత తమలపాకులు అయి ఉండాలన్నారు. ముదిరిపోయిన తమలపాకులు, చిరిగిపోయిన తమలపాకులు, ముక్కలైపోయినవి, ఇటువంటి తమలపాకులు అసలు ఎప్పుడు అమ్మవారికి తాంబూలం, దేవుడికి ఎప్పుడు తాంబూలం ఇచ్చినా వాడకండి. ఎలా తమలపాకు ఉండాలో తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మహాత్మ్యంలో సరస్వతీ కటాక్ష విషయంలో వర్ణించాడు. ఇప్పుడు అది వింటే ఓహో తాంబూలం ఇలా పెట్టాలా అనిపిస్తే, మనకి శ్రద్ధగా ఉంటే ఆ మాత్రం లేత లేత తమలపాకులు తేలేమా, మనకు కావాలంటే తెచ్చుకోవటంలా. ఇంట్లోకి కూరగాయలు కావాలంటే లేత వంకాయలు, లేత బెండకాయలు ఇవన్నీ తెచ్చుకుంటున్నావా, అక్కడ మాత్రం ముదిరిపోయిన పనికిమాలను తెచ్చుకుంటున్నావా, తెచ్చుకోంగా. మరి అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేసరికి ఏదో తమలపాకులు అయితే ఆవిడ ఏమైనా అడిగిందా, అండం పైగా వీడు తెలివితేటని ఉపయోగించి మనం అక్కడ కూడా జాగ్రత్తగా లేత లేత తమలపాకులు వెతికి తెచ్చుకు రావాలి. అక్కడ ఎంత అందంగా రాస్తాడండి తెనాలి రామకృష్ణుడు ఆయన, పళ్ళు కొంతయ్యల్లి మోవి కాంతి కన్నయ్యవు బాగాలు, పళ్ళు కొందొయ్యలి మోవి కాంతి కన్నయ్యవు బాగాలు, అయ్యింది చెక్కుల పొలు కలనాకులు, అయ్యు విధ పల్కులు వంటి కప్రంపు పల్కులతో కూడిన వీడియం వసగ నాకు, పద్మనాభార్చన కలనా పావన హస్త కంకణ చణత్కారంబు తోరంబుగా. ఒక మంత్రి గారు తెనాలి రామకృష్ణుని పిలిచి, రామకృష్ణ పాండురంగ మహాత్మ్యం అనే ఒక కావ్యం రాయి, ఆ కావ్యం రాయడానికి సరస్వతీ కటాక్షం నీకు కలగడానికి తాంబూలం ఇస్తాను అని కృష్ణుడిని పిలిచాట రామకృష్ణుడిని. ఆ రామకృష్ణుడికి తాంబూలం ఇచ్చాట. ఆ తాంబూలం ఇచ్చిన చెయ్యి కూడా పనికిమాలిన చెయ్యి కాదట, పద్మనాభార్చనాకలనాపావన హస్త కంకణ జడత్కారంబుతోరంబుగ, నిరంతరం శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించే చెయ్యి. ఆ చేతికి కంకణాలు ఉన్నాయి, ఈ కంకణములు కదులుతున్నప్పుడు కంగు కంగుమని మోగుతున్నాయి. ఇలా కంకణముల శబ్దం వస్తూ ఉన్న చెయ్యి పద్మనాభం రచించే చెయ్యి, అంటే విష్ణుమూర్తిని పూజించే చేతితో తాంబూలం ఇచ్చాట. అంటే చెయ్యి కూడా అంత గొప్ప చెయ్యి అన్నమాట. ఆ తాంబూలం ఎలా ఉందో చెప్పారు, సరస్వతీదేవి ముఖ కాంతి ఎలా ఉందో అలాంటి వక్కలు, తెల్ల వక్కలు పెట్టారు. ఆ వక్కలు సరస్వతి ముఖ కాంతిలో ఉన్నాయి, అంటే వక్కలు కూడా అంత అందంగా ఉన్నాయి, సరస్వతి కాంతి వంటి కాంతితో ఉన్నాయి. ఇంకా అందులో పచ్చకర్పూరం వేశారు. ఆ పచ్చకర్పూరం ముక్కలు ఎలా ఉన్నాయి, అమ్మవారు సరస్వతి మాట్లాడుతున్నట్టుగా ఉందిట. సరస్వతి మాటలు ఎంత బాగుంటాయండి, ఆవిడ పలుకులే నిజమైన పలుకులు. అంటే నేను మాట్లాడితేనే మీకు అప్పుడప్పుడు బాగుంది అనిపిస్తోందంటే భూమి మీద ఉన్న ఒక మానవుడు ఇక నిజంగా అమ్మవారు మాట్లాడితే ఆ మాధుర్యం ఎలా ఉంటుందో ఆలోచించండి. స్వయముగా సరస్వతీదేవి పలుకులు వంటి కర్పూరపు పలుకులట, పచ్చకర్పూరం అమ్మవారి పలుకుల్లో ఉన్నాయన్నమాట. ఇంకా తమలపాకులు, ఆవిడ చెక్కిళ్ళు, సరస్వతి చెక్కిళ్ళు చాలా లేతగా కోమలంగా ఉంటాయి, అమ్మవారి చెక్కిళ్ళ వంటి తెలనాకులు, లేత తమలపాకులు అంతలా ఉండాలి ఆకులంటే. నేను నిజంగా ఒకసారి శ్రీశైలంలో కాసేపు ధ్యానంలో కూర్చున్నాను, సరస్వతీదేవి దర్శనం అంటే ఏమిటో నేను కళ్ళారా చూశాను. అమ్మవారి ఈ చెక్కిళ్ళు ఉంటాయండి పాలు కారిపోతున్నట్టుగా, అప్పుడే పుట్టిన లేత చిగుళ్ళలాగా పరమ కోమలంగా ఉంటాయి. కొన్ని తమలపాకులు ముట్టుకుంటే అంత లేతగా ముట్టుకుంటే సుకుమారంగా ఉంటాయి. ఈ అమ్మవారి చెక్కిళ్లలో ఉన్నాయట ఆ తమలపాకులు. అలాంటి తమలపాకులతో కూడిన తాంబూలం ఇచ్చేట తెనాలి రామకృష్ణుడికి ఆయన. అలాంటి తమలపాకులు చూస్తే కవిత్వం రాదా, సరస్వతీదేవికి మనం ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు తాంబూలం పెట్టేటప్పుడు అంత లేతగా, అంత కోమలంగా, అంత మృదువుగా చూస్తేనే చాలా ఆకట్టుకునేలా ఉండే ఆకులు వెతికి పట్టుకునేవారు. అప్పుడు మన శ్రద్ధ కనబడుతుంది, ఎక్కడున్నాయి తమలపాకులు అని వెతికి అంత లేత తమలపాకులు పట్టుకొచ్చి అందులో వక్కలు పెట్టాలి. పైగా పూగీ ఫలము అంటే వక్కలు, కర్పూరం పచ్చకర్పూరం, సహజంగా లడ్డూలు అవి చేసేటప్పుడు పచ్చకర్పూరం వేస్తారే, ఆ పచ్చకర్పూరం తప్పక అందులో పెట్టండి. అందులో కాస్త ముత్యాల భస్మం వెయ్యండి, లేదా కాస్త సున్నం వెయ్యండి, వక్కలు పెట్టండి, అప్పుడు ఆ తాంబూలం పట్టుకొచ్చి అమ్మవారి దగ్గర పెడితే, ఆహా నా చెక్కిళ్లలో ఉన్నాయి ఆకులు, నా మాటల్లో ఉన్నాయి ఆ కర్పూరపు పలుకులు, నా ముఖకాంతిలో ఉన్నాయి వక్కలు అని అమ్మ సంతోషించి ఆ రోజు నుంచి మనకి అత్యంత పవిత్రమైన వాక్కిస్తుంది, అపూర్వమైన ప్రియవాక్యం ఇస్తుంది, వీడి మాటలకి శక్తి ఇస్తుంది. మాటలకి శక్తి అంటే ఏమిటి, ఒక్కొక్కడు ఆజ్ఞాపిస్తే చేస్తాం, ఒక్కొక్కడు ఎంత చెప్పినా చేయను. చూసారా, ఒరే ఇందాక నుంచి మొత్తుకుంటున్నాను రా, రెండెళ్ళెంతో చెప్పండి రా అని ఒక్కొక్క మేస్టార్ ఎంత మొత్తుకున్నా పిల్లలు వింటున్నారా? కానీ అదే ఒక్కొక్క మేస్టారు రాగానే లేచి నిలబడి ఏం చెప్పమంటారు మేస్టారు అని అడుగుతారు. ఆయన చెప్పమని కానీ శ్లోకం చెప్పమంటే శ్లోకం చెబుతారు, పాఠాన్ని అప్పు చెప్పమంటే అప్పు చెబుతారు. ఎందుకని, ఈ గురువు గారి ముఖంలో సరస్వతి ఉంది, అందువల్ల వాడు ఆజ్ఞాపించగానే శిష్యులు అది వింటున్నారు. రెండో వాడి దగ్గర సరస్వతి లేదు, అందుకే వాడు ఎంత మొత్తుకున్న క్లాస్ రూమ్ లో గందరగోళం చేస్తారు తప్ప ఒక్కడు వెండు. కొంతమంది యజమానులు రాగానే పనిచేసేవాళ్ళు చేతులు కట్టుకుని ఆయన ఆజ్ఞాపిస్తే ఎందుకు చేస్తున్నారు. కొంతమంది యజమానులు పాపం డబ్బు పెట్టుబడి పెడతాడు, వ్యాపారం చేస్తాడు, వాడిని వర్కర్లు ఎందుకని లోపుగా ఉంటున్నారు, వాడి మాట వినడం లేదంటే సరస్వతీదేవి నాలుక మీద లేకపోవటం వల్లే. సరస్వతి నాలుక మీద ఉంటే యజమాని రాగానే చిత్తశుద్ధితో భయభక్తులతో ప్రేమతో వాడు ఏం చెబితే చేస్తారు. అంటే సరస్వతీదేవి మన నాలుక మీద ఉంటే వీడి నాలుకకి అంత శక్తి ఉంటుంది, వీడి వాక్కుకి అంత శక్తి ఉంటుంది, వీడు ఆజ్ఞాపిస్తే ఎవరైనా ఏదైనా చేస్తారు. అంతటి శక్తి వాక్యాలకి రావాలంటే సరస్వతికి ఇలా శ్రద్ధతో తాంబూలం ఇవ్వాలి. అందుకని సరస్వతి పూజ నాడు తప్పక ఇలాంటి తాంబూలం ఇవ్వాలన్నమాట. ఒక్కొక్క ఉపచారం శ్రీకృష్ణ పరమాత్మ సరదా కోసం పెట్టాడా, హాస్యానికి పెట్టాడా, లోకోపకారం కోసం, మనలాంటి వాళ్ళు అమ్మ అనుగ్రహం పొందడం కోసం ఆయన అన్ని విధాల పూజా విధానాలు మనకు అందించాడు అనమాట. ఇప్పుడు తాంబూలం అయ్యాక అప్పుడు హారతి, మంగళ హారతి సరస్వతీదేవికి సమర్పించాలి. మంచి ముద్ద హారతి కర్పూరం, చిన్ని చిన్ని బిళ్ళలుగా కాకుండా ముద్దగా ఉన్న హారతి కర్పూరమే సరస్వతికి ఇవ్వాలని చెప్పారు. పెద్ద ముద్ద ఉంటే అవసరమైతే ముక్కలు చేయి తప్ప చిన్ని చిన్ని బిళ్ళలు ఉన్న కర్పూరం ఒక్క సరస్వతి పూజకి వినియోగించకు. ఈ ముద్ద హారతి కర్పూరం వేసి ఓ చేత్తో గంట కొడుతూ ఓ చేత్తో అమ్మవారికి వీలుంటే సమ్రాజంచ విరాజంచ అభిశ్రీ యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్చయాముఖి ఏతయా మాసగం సృజామసి అనే మంత్రపూర్వకంగా ఇవ్వండి. ఏమీ చేతకపోయినా అమ్మా సరస్వతి మాత నీకు హారతి ఇస్తున్నామంటే చాలు. లేదా మంచి పాటలు వచ్చిన వాళ్ళు ఉంటే సరస్వతి మీద చక్కని పాటలు పాడుతూ గీతపూర్వకంగా ఇస్తే మంచిది. అమ్మవారికి పాట అంటే చాలా ఇష్టం. మంగళహారతికి ఎన్నో పాటలు ఉన్నాయి, అటువంటి పాటలు ఏదైనా ఓ పాట పాడితే ఇంకా చాలా సంతోషపడుతుంది అనమాట. చెప్పగా ఏమీ లేకపోతే భక్తి, భక్తితో హారతి కర్పూరం నవపర్యాయం అంటే 9 సార్లు తిప్పి చూపించాలి. ఏదో ఎల్లా చూపించేసి ఆపడంగా జై శ్రీ సరస్వతి అంటే చాలు. అమ్మవారి దగ్గర సంపూర్ణ కటాక్షం పొందడానికి ఈ హారతి పాత్రని 9 పర్యాయం. ఇందాక చెప్పాగా అమ్మవారికి నవ అంటే ఇష్టం, నవార్ణ మంత్ర స్వరూపిణి, అందువల్ల 9 పర్యాయములు తిప్పాక కొంచెం ఉద్ధరణితో నీళ్లు తీసి ఈ నీళ్లు హారతి చుట్టూ తిప్పి దానిని సరస్వతీదేవి మీద తల్లాలి. హారతి కర్పూరం ఇచ్చిన పాత్ర మీద కాదు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇదే హారతి కర్పూరం ఇచ్చే పాత్ర అయితే ఈ పాత్ర చివర పోస్తున్నారు నీళ్లు. ఇక్కడ పోస్తే ఉపయోగం ఉందిట, ఎవడో పూర్వం ఈ హారతి ఇచ్చే పాత్ర కాలిపోయిందిట, అది కాలిపోతుందని చల్లారడానికి కాసి నీళ్లు వచ్చాడు, ఇక అక్కడ ఉంటే అందరూ దీని మీద నీళ్లు వస్తున్నారు. పాత్ర మీద కాదు, నేరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే దేవుడి మీద పొయ్యని మంత్రశాస్త్రం చెబుతున్నది. దేవుడి మీద పోస్తేనే హారతి ఇవ్వడం వల్ల మనకి కలిగే ఫలితం వస్తుంది. ఈ వేడి వల్ల విగ్రహం వేడెక్కినది మళ్ళీ చల్లబడుతుందని అంతరార్థం. అందువల్ల అమ్మ మీద నీళ్లు తల్లి అప్పుడు భక్తితో కళ్ళ కద్దుకున్నా పర్వాలేదు, నమస్కరించినా పర్వాలేదు, రెండూ సమానమే. నమస్కుర్యాత్ అని మంత్రం, నమస్కారం చెయ్యండి హారతికి. హారతికి నమస్కారం చేస్తే ఏమొస్తుంది అంటే ఇతరుల దృష్టి దోషం వల్ల మనకు వచ్చే నష్టం నివారింపబడుతుంది. బాగా చదువుకుని పైకి వస్తున్న వాళ్ళు హఠాత్తుగా పాడైపోతున్నారు చూసారా కొంతమంది. ఒక్కొక్కడు బాగా వ్యాపారం చేస్తున్నవాడు హఠాత్తుగా ఒక్కొక్కడు అడుగు పెట్టగానే వెంటనే దివాళా ఎత్తుతాడు. ఎందుకంటే ఆ వచ్చిన వాడి కళ్ళల్లో అంత శక్తి ఉంది మహానుభావుడు. అబ్బా మీ అమ్మాయి బాగా చదివేస్తుందా అన్నాడా, ఇక మర్నాడు నుంచి ఆ అమ్మాయి చదవదు. మీ అబ్బాయి మీ అమ్మాయి అని అన్నాడంటే అబ్బాయి అమ్మాయికో చదువు అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు నృత్యం చూస్తారు, చూసారా పిల్లలు డ్యాన్స్ చేశాక ఆ మనిషి చూపుల్లో ఏముంటుందో ఈ తర్వాత వెళ్ళి వాళ్ళు డ్యాన్స్ లో పెరిగిరారు. ఒక్కొక్కడు సంగీతం పాడుతూ ఉండగా ఒక్కొక్కడు వచ్చాడంటే ఆ కంటి చూపు ప్రభావం వల్ల ఏమీ పాడలేడు. నాకోటి వాడిని ఏం చేయలేవు కానీ మంత్రవేత్తల్ని, మంత్రశక్తి లేని వాడిని మాత్రం దృష్టి దోషం చాలా పాడు చేస్తుంది. మీరు చూసారు చూడండి, ఒక్కొక్కడు కొత్త కారు కొనగానే మన ఇంటికి అడుగు పెట్టాలి. ఏకాదిగా చూసాడంటే ఈ కారుకి ఏదో దెబ్బ తగిలినట్టే. వీడు ఏ కైకులూరు పెడుతుంటే ఈ మారుతి కారు డామని లారీ గుర్తిస్తుంది. వాడు బతికి బయటపడ్డాడు అదొక అదృష్టం అనుకోండి అంతే. కారు కారు అంత బేరు బేరే, అది దృష్టి దోషం అంటే. అందుకనే పూర్వకాలంలో ఎదురు వచ్చేటప్పుడు అవతలం ఎవరో చూసుకుంటారు పోనివారు. ఈ దృష్టి దోషం పోవాలంటే మీరు ఇక మీద గుర్తు పెట్టుకోండి, ఇంట్లోంచి ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కూడా భగవంతునికి ఒకసారి హారతి ఇచ్చి ఆ హారతిని మీ కారు చూపించి అప్పుడు ఇంట్లోంచి పెడితే మీకు యాక్సిడెంట్ అవ్వదు. సరస్వతీదేవికి హారతి ఇచ్చి ఆ తర్వాత మీరు కళ్ళ కత్తుకుంటే ఆ క్షణం నుంచి మీ పిల్లలకి ఇతరుల దృష్టి దోషాలు తగలవు, మీకు తగలవు. దాంతో మీ పిల్లల విద్యా సంబంధ విషయాలలో ఏ విధమైన ఇబ్బంది రాదు. విద్యలలో ఇబ్బంది రాకుండా ఉండడానికి, మధ్యలో హఠాత్తుగా విద్యలు ఆగిపోకుండా ఉండడానికి, వ్యాపారాలు దివాలా ఎత్తకుండా ఉండడానికి, ఉపన్యాసాలు చెబుతున్నప్పుడు కంఠాలు హఠాత్తుగా పూడుకుపోకుండా ఉండడానికి, అలాగే మంచి ఉపన్యాసం జరుగుతుంటే ఎవడో ఒకటి అటు ఇటు తిరిగి వచ్చి అరిచి పాడు చేయకుండా ఉండడానికి, వెనకాల వచ్చి దోమల మందు కొట్టకుండా ఉండడానికి, వీటన్నిటికీ తప్పక సరస్వతికి బయలుదేరే ముందు హారతి ఇవ్వన్నారు. హారతి ఇవ్వకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అందువల్ల తప్పక మనం ఏం చేయాలంటే దృష్టి దోష నివారణకి హారతి ఇచ్చి తీరాలి. ఆనంద కర్పూరణి రాజనం దర్శయామి అనవలసింది. ఇక ఆ తర్వాత అమ్మవారికి మంత్ర పుష్పం ఇవ్వాలి. మంత్రపుష్పంలో చేతులు కడుక్కుని కాస్త అప్పుడు తెల్లని పువ్వులు తీసుకుని దాతాపురస్తాది దగ్గర నుంచి మంత్రం చదవండి. ఆఖన్న మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మ పత్నియై చ ధీమహి తన్న సరస్వతీ ప్రచోదయాత్. ఈ మంత్రముతో అమ్మవారికి పుష్పం ఇవ్వండి. నేను ఇందాక చెప్పాక ఏ మంత్రము చేతకాకపోయినా పువ్వుని అమ్మ మంత్రపుష్పం సమర్పయామని ఇచ్చేయండి, తను తల్లి స్వీకరిస్తుంది. మొత్తం మీద అమ్మవారికి పుష్పం ఇవ్వాలి. పుష్పం ఇస్తే ఏమిటి అంటే ఆ రోజు నుంచి పరీక్షా సంబంధ భయం తొలగుతుంది. కష్టకాలంలో ప్రతి వాడికి భయం ఒకటి ఉంటుంది. మీరు చూసారు లేదో, సంవత్సర కాలం కష్టపడి చదువుతాడు, తీరా పరీక్ష హాల్లోకి వెళ్ళాక అన్ని వచ్చిన క్వశ్చన్లు అయినా దాన్ని చూసేందుకు భయపడిపోయి అన్నీ మర్చిపోయి ఏమి రైపట వచ్చిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు తెలుసా. కొంతమంది కష్టపడి ప్రిపేర్ అయ్యి వస్తాడు ఉపన్యాసం చెబుదామని, తీరా ఇక్కడ కూర్చున్నాక జనాన్ని చూడగానే వీడు చెప్పాలని మర్చిపోతాడు, నేను కనబడ్డానికి చెప్పేక్కర్లా. ఎందువల్ల అంటే ఆ భయం వల్ల ఇదంతా మర్చిపోతున్నాడు. అన్ని బాగా వచ్చి కూడా సమయమునకు అవి భయం వల్ల మర్చిపోతూ ఉండడం పెద్ద రోగం అన్నమాట. చదువుకున్నది మర్చిపోవడం, చెప్పాలనుకున్నది ఏమిటో గుర్తురావట్లేదండి మర్చిపోవడం, లేదా ఇతరులను చూస్తే కంపించిపోవడం, ఈ జబ్బు చాలా ప్రమాదం. కష్టపడి చదువుకుని అన్ని అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో ఎదురుకుండా ఉన్న వాళ్ళని చూసి గదగద వణిగిపోయి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఈ భయం అనే జబ్బు ఉంది. ఈ భయము తొలగడానికి మంత్రపుష్పం ఇమ్మండి అన్నాడు కృష్ణుడు. ఇంక మీ పిల్లల చేత మంత్రపుష్పం అమ్మవారికి మేము రేపు పొద్దున్న అంటే బహుశా 28వ తారీఖు నాడు బుధవారం అనుకుంటే ఆ రోజు మీ అందరి చేత సామూహికంగా పిల్లల చేత ముఖ్యంగా సరస్వతి పూజ చేయిస్తున్నాం. అన్ని చోట్లకి వార్త పంపించాం. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు వచ్చి సద్వినియోగం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వీలున్నంత వరకు పూజ చేసుకుంటే ఈ మంత్రపుష్పం ఇస్తే దానివల్ల మీ పిల్లలకు చూడండి చక్కగా చదువుకున్నది పరీక్షకు వెళ్ళాక నిర్భయంగా రాస్తారు, సమయానికి గుర్తొస్తుంది, ఇంటర్వ్యూలో బాగా ఎదుర్కొంటారు, పెద్దవాళ్ళని చూస్తే తడబడిపోవడం ఉండదు. ఇలా అన్ని విషయాల్లో జ్ఞాపక శక్తి వచ్చి భయం తొలగి నిర్భయత్వం వచ్చి సక్రమంగా అనుకున్న పని సమయానికి గుర్తొచ్చి చేయగలిగితే చాలు, దానివల్లే జీవితం సుఖమవుతుంది. అందుకని తప్పక మంత్రపుష్పం ఇవ్వాలి అమ్మవారి. అది కూడా శ్వేత పుష్పాలు. సరస్వతికి ఏ పువ్వైనా వచ్చు కానీ తెల్ల పువ్వులతో పూజ చేస్తేనే ఎక్కువ ఫలితం అని చెప్పారు. అక్షతలు కూడా తక్కిన పువ్వుల్లో పూజల్లో పసుపు కలిపిన అక్షతలు వాడతామా, ఒక్క తల్లికి సరస్వతికి మాత్రం శ్వేత తండులాని సమర్పయామి, శ్వేతాక్షతై పూజయామి, తెల్ల అక్షతలతోటే తెల్ల బియ్యంతో పూజించాలి. ఆఖరణ ఈ మంత్రపుష్పం అయిపోయాక ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ వల్ల ఇంతవరకు చేసిన పూజలో ఉన్నటువంటి అపఫలితాలు ఏమైనా ఉంటే అవి పోయి మనం అనుకున్న ఫలితం తిరిగి ఇంటిదాకా వస్తుంది. దాంతో పాటుగా యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పత్ అంటే కాలు, కాలు తీసి కాలు పెడితే అదనమాట పదే పదే. అమ్మా ఓ సరస్వతి, నిన్ను పూజించాను, ఇప్పుడు నా కాళ్ళు అలా చుట్టూతో పెట్టి తిప్పి ప్రదక్షిణ చేస్తున్నాను, అంటే గుండ్రంగా తిరుగుతున్నాను. నా చుట్టూ నేను తిరిగితే ఆత్మ ప్రదక్షిణ, నీ చుట్టూ తిరిగితే దైవ ప్రదక్షిణ, పరమాత్మ ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ చేయడానికి నా కాలు తీసి కాలు వేస్తున్న ప్రతి అడుగు కూడా నాకు అన్ని పాపాలని తొలగించుగాక. అంటే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే యాని కానిచ పాపాన్ని ఏ ఏ పాపాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మళ్ళీ ఆ పాపములు కూడా ఈ జన్మలో చేసిన పాపం కదట, జన్మాంతర కృతానిచ ఏమో పూర్వ జన్మలో ఏ పాపం చేశామో ఎన్ని పాపాలు చేశామో తెలియదు. మంచి పురాణం చెబుతున్న వాడు గొంతుకులోకి దోమక వేడి దూరిపోయి పురాణం ఆపేమేమో తెలియదు, లేదా పురాణం జరుగుతూ ఉండగా మధ్యలో టెలిఫోన్ ఏ మాట్లాడేమో, ఇంకేం చేసామో, ఒక్కొక్కళ్ళు గురువులు చెప్పులు కూడా ఎత్తుకుపోతుంటారు, అలా ఎత్తుకుపోయారు. ఏ జన్మలో ఏ పాపమో తెలుసో తెలియకో చేస్తే అవన్నీ కూడా ప్రదక్షిణ వల్ల తొలగిపోగాక అదనమాట. ఏ ఏ జన్మల్లో చేసిన, అనేక జన్మల్లో చేసిన పాపములు, అది కూడా నాలుగుతోటి శరీరంతో మనస్సుతో చేసిన పాపములు, అవన్నీ ప్రదక్షిణ చేయటం వల్ల నశించిపోతాయి. తాని తాని ప్రణశ్యంతి అన్నాడు ఆయన. నశ్యంతి అంటే నశిస్తున్నాయి, ఉట్టినే నశించడం కాదట, ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయి. మన పాపములు సర్వనాశనం అయిపోవాలి, మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు ఎంత కూడా. అందుకని తప్పక ప్రదక్షిణ చేస్తే అమ్మ చుట్టూ పాపాలన్నీ పూర్తిగా ప్రక్షాళన అయిపోతాయి. అప్పుడు భక్తి శ్రద్ధలతో నృత్యం దర్శయామి, గీతం శ్రేవయ్యామి, ఆందోళికానావాహ్యామి, ఇవన్నీ జాతగా పోయినా అమ్మ అన్ని ఉపచారాలు చేస్తున్నారండి చాలు. రాజోపచార భక్త్యుపచార శక్త్యుపచారాన్ని సమర్పయ్యామి అని మంత్రంలో చెప్పారు. అనేక ఉపచారములు ఇస్తున్నాను, అనేక శక్తులన్నీ నీకు సమర్పిస్తున్నాను, రాజోపచారాలు భక్తితో ఉపచారాలు నా యథాశక్తితో ఉపచారాలు చేస్తున్నాను అని అమ్మవారికి చెప్పండి. లేదా అమ్మ ఇవి అనేక పూజలు అనుకోమనండి. ఆఖరిని ఇన్ని చేసినా ఎక్కడ ఏ దోషం ఉందో తెలియదుగా, మన మనస్సు నిలకడగా ఉండదు, అటు ఇటు చెదురుతూ ఉంటుంది కదా. అందుకని దానికి ప్రాయశ్చిత్తంగా లెంపలు వేసుకోవటమే, కొంచెం గట్టిగా మీ లెంపలు పక్కవాడికి లెంపలు వేయండి అనగానే పక్కవాడికి కొట్టేట్లాగి కసిదెర్ర అలా బాధకుండా రెండు చేతులతో ఇలా ఎడపెడ రెండు మూడు సార్లు తక్కువ కాకుండా కొట్టుకుంటూ అపరాధ సహస్రాణి. ఒక అపరాధం కాదమ్మా, వేల కొలది అపరాధములు క్రియంతే చెయ్యబడ్డాయి. ఎవరి చేత? మయా, నా చేత. అహర్నిశం పగలు రాత్రి, అమ్మా నా చేత పగలు రాత్రి కొన్ని వేల పాపములు చెయ్యబడ్డాయి. అదనమాట అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా. మయా అంటే నా చేత. అహర్నిశం పగలు రాత్రి క్రియంతే చెయ్యబడ్డాయి. ఏమి చేయబడ్డాయి? అపరాధ సహస్రాణి వేల కొలది పాపములు. అంటే అమ్మా నేను వేలాది పాపాలు చేశాను, 24 గంటలు కొన్ని పాపాలు చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు నువ్వేం చేయాలి? లెంపరేస్తున్నానుగా. అందుకని దాసోయం, దాసోహం కాదు అక్కడ, అయం అంటే వీడు, మనల్ని మనం చూపించుకుని వీడు నీ దాసుడు అనుకుని అమ్మా ఈ అపరాధాలను తొలగించు అని అర్థం అనమాట. దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ శ్రీ సరస్వతి. ఓ సరస్వతి, అయం వీడు నీ యొక్క దాసః దాసుడు అని భావించి ఈ అపరాధములను తొలగించు అని అమ్మని ప్రార్థించాలి. అప్పుడు అమ్మ ఏం చేస్తుందన్నమాట, అమ్మయ్య వీడు నా దాసుడు అంటున్నాడు, చేసిన పాపాలు క్షమించమంటున్నాడు, మా అబ్బాయి కదా అని వెంటనే అలా చేత్తో తుడి చేస్తుంది. అక్కడికి సరస్వతీ పూజ పూర్తవుతుంది. అప్పుడు అమ్మవారిని మనం సంపూర్ణంగా మన శరీరంలో పూడ్చుకున్నాం. ఇప్పుడు ఈ సంపూర్ణంగా జగన్మాత ఆ విగ్రహంలోంచి మన శరీరంలోకి వచ్చింది. శరీరంలోకి వచ్చాక ఇంకా విగ్రహంలో అనవసరం కనుక అమ్మని యథాశక్తి ప్రవేశయామి, అమ్మా యథాశక్తిగా నీకు పూజ చేసానికి నీ దారిని పో, యథాస్థానం ప్రవేశయామి నీ స్థానానికి పో అంటే ఆవిడ వెళ్ళిపోతుంది. ఇలా 16 పూజలు చెయ్యాలి. ఇది చేశాక శ్రీకృష్ణుడు ఇంకొక గొప్ప ఉపకారం చేశాడు మనకి. అది కూడా మీకు బుధవారం నాడు చెబుతా. దానికి సరస్వతి కవచం అని పేరు. అద్భుతమైన కథ ఉందండి ఇక్కడ. ఈ కథ మొదలు పెడితే కనీసం గంట పడుతుంది, అంత గొప్ప కథ. ఒక్క అక్షరముతో పనికి మాలిన వాడిని కూడా పండితుడిని చేసిన బీజాక్షర కథ అన్నమాట. యాజ్ఞవల్కుడు అనేవాడు గురుద్రోహంతో భ్రష్టుడై ఈ కవచం వల్ల పైకి వచ్చాడు. ఆ కవచమునకు సరస్వతి కవచం అని పేరు. అపూర్వమైన కవచం. శ్రీకృష్ణ పరమాత్మ 14 శ్లోకాలతో సరస్వతిని మన శరీరంలో ఎలా ఆవాహన చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఎన్ని శుభాలు కలుగుతాయి మనకి అని ఒక గొప్ప మార్గం చూపించాడు. ఆ సరస్వతి కవచ విశేషాలతో రేపు మళ్ళీ మనం 3వ రోజు కలుసుకుందాం. రేపు కూడా 6:30 మన కార్యక్రమం ఉంటుంది. ఇవాళ పాపం మన సత్యనారాయణ మేస్టర్కి అది మూసేమ్మాయి సత్యనారాయణ మేస్టర్.